ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి మనజులవనియందు తాము చూడకున్న దైవంబులేడకు తనకు లేడుగాని మనకు లేడా. భగవంతుడు విశ్వవ్యాపకుడు, ప్రతి అణువులోనూ పరమాత్ముడు ఉన్నాడు. ఆయనను నమ్మిన భక్తుణ్ణి ఎల్లప్పుడూ కాపాడుతూ అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎదుటివాడు భగవంతుడు లేడని విరోధించినా పూర్ణ విశ్వాసంతో నిశ్చలమైన నమ్మకంతో ఆ సర్వేశ్వరుణ్ణి మనస్సులో ప్రార్థించినట్లయితే పిలిస్తే పలికే ఆ దేవదేవుని నిజతత్వాన్ని మనం అనుభవించవచ్చు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో స్వామివారి చిరకాల భక్తులు శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు పిలిస్తే పలికే దైవం అన్న అంశంపై వివిధ అనుభవాలతో కలిపిన వారు అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
ఓం శ్రీ సాయిరాం. అందాల చిరునవ్వు డెందాన ముద్రించు ఆనంద సాయికి వందనాలు. పొంగారు ప్రేమతో సింగారములికించు బంగారు సాయికి వందనాలు. కారుణ్యదృష్టితో లావణ్యములికించు కళ్యాణ సాయికి వందనాలు. చేతులు త్రిప్పుచు వ్రాతలను మార్చేటి రతనాల సాయికి వందనాలు. పర్తిసాయికి వంద వందనాలు. వరద సాయికి వేయి వందనాలు. లలిత సాయికి లక్ష వందనాలు. సత్యసాయికి శతకోటి వందనాలు. అవ్యాజ కరుణామూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య పాదారవిందాలకి హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ మనందరిపై అపురూపమైనటువంటి కరుణను ప్రదర్శించి రెండు అద్భుతమైనటువంటి ఆశ్వాసనలు మనకిచ్చారు. అదేమిటంటే, అడవిలోననున్న ఆకాశమనున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్టమీదనున్న నటేటనున్నను మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అని. ఇంకొకటి, శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడు నిన్ను నెప్పుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏపట్టున విడువకుండ ఏలును నిన్నున్నని. ఇది ప్రత్యక్షర సత్యమని అనిపిస్తుంది. ఎందుచేతనంటే, సాయి అంటే ఓయి అని పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి. స్వామి అనేకమైనటువంటి సందర్భాల్లో ఎంతోమంది భక్తులని హృదయపూర్వకంగా ప్రార్థించినటువంటి వెంటనే ఆదుకున్నటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి. నా జీవితంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు తమతో పంచుకుంటాను. నేను రైల్వేలో ఉద్యోగం పనిచేస్తూ అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ రావటానికి పరీక్షకి హాజరు కావాల్సి ఉంది. అయితే పరీక్షకి హాజరు కావాలంటే బాగా చదవాలి కదా, కానీ ఆఫీసు వేళలు తప్పితే మిగతా సమయాల్లో సత్యసాయి బాలవికాస్ నిర్వహించటం, భజనలు నేర్పటం, భజనలకు హాజరు కావటం, నాటకాలు రచించటం, నాటకాలను ప్రాక్టీస్ చేయించి స్వామి యొక్క దివ్య సన్నిధిలో ప్రదర్శించటం, ఈ కార్యక్రమాలతో ఒక్క క్షణం తీరుకు లేకుండా ఉండేది. మా స్నేహితులందరూ సలహా ఇచ్చారు, నువ్వు చదవయ్యా, ఇంజనీర్గా అవటానికి అవకాశాలు వస్తాయి, నువ్వెంతసేపు సాయి కార్యక్రమాలని చెప్పి నీ సమయాన్ని గడిపేస్తున్నావు, పరీక్షలో పేసావులంటే బాగా చదవాలి కదా అన్నారు. కాని ఎలా, సత్యసాయి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోకుండా ఉండలేను. ఇంచేతంటే స్వామి యొక్క దివ్యనామస్మరణము, స్వామి సేవే నాకు ఊపిరిగా, నేను జీవిస్తున్నాను కాబట్టి ఇవి వదిలిపెట్టడం నాకు అసాధ్యం. అయితే ఏం చెయ్యాలి? స్వామి ఒకమారు ఒక భక్తుడితో ఒక చాలా చక్కని మాట అన్నారండి, స్వామి నీ అనుగ్రహం నాకు లభించడం ఎట్లాగా అంటే, ఫీల్ మై ప్రెజెన్స్ అన్నారు. అంటే నేను ఎక్కడో పుట్టపర్తిలో ఉన్నానని అనుకోక బంగారు, నీ చెయ్యి పట్టుకు నడిపిస్తున్నానని నీ పక్కనే ఉన్నానని అనుకో. ఒకవేళ నీ కష్టం నాతో చెప్పుకోవాలనుకో. ఎట్లా చెప్పుకోవాలి అంటే, నా ఫోటో నీ ఇంట్లో ఉందా బంగారు అని అడిగారు. అంటే ఉన్నది స్వామి అన్నాడు భక్తుడు. అంటే స్వామి అన్నారు, అది ఫోటో కాదు బంగారు, నేనే. ఆ ఫోటో దగ్గర కూర్చుని ఏదైనా చెప్పు, నేను తప్పకుండా వింటాను అన్నారు. ఇది స్ఫురణకొచ్చింది నాకు. సరే మరి ఏం చేయాలి, చూస్తే 400 ప్రశ్నలున్నాయి, ఈ 400 ప్రశ్నలు నేను చదవటం అసాధ్యం, సమయం లేదు నాకు. అందుచేత ఏం చేశానంటే, అందులో ఒక 50 ప్రశ్నలు నేను బాగా చదవగలిగినటువంటి ప్రశ్నలు, బాగా చదివిన ప్రశ్నలు, బాగా ఏ తప్పులు లేకుండా సమాధానం రాయగలిగినటువంటివి ఎంచుకున్నాను. ఎంచుకుని ఒక కాగితం మీద రాశాను, మడత పెట్టి స్వామి పాదాల దగ్గర పెట్టాను. స్వామి ఇదిగో 50 నీకు ఇస్తున్నాను స్వామి, నేను ఒకవేళ ఇంజనీర్ని అవ్వాలి అని నీ సంకల్పం అయితే ఈ 50 ఏదైనా పడేలా చేయి స్వామి, లేనట్టయితే పర్వాలేదు, ఈ ఉన్న ఉద్యోగం ఎవరూ తీసేయరు కాబట్టి స్వామి సేవ చేసుకుంటూ గడిపేస్తాను అని ఒక నిశ్చయానికి వచ్చాను. వచ్చి నా సేవలో నేను మునిగిపోయాను. సరే పరీక్షలకు వెళ్లాను. పరీక్షల కింద మా స్నేహితుడు ఒక ఆయన, ఏమయ్యా నువ్వు అక్కడ ఎట్లాగ చదవలేదు, కనీసం ఇక్కడైనా చదువు అని ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు. సరే చదువుదామని చెప్పి నేను పుస్తకం తీసేటప్పటికి జై సాయిరామ్ జై సాయిరామ్ అని భజన వినిపిస్తోంది. సరే ఒక్క మార భజనకి వెళ్ళి వస్తానయ్యా అని మా స్నేహితుడు చెప్పాను. ఏమయ్యా రేపు పరీక్ష, ఇవాళ కూడా నువ్వు భజనకి వెళ్తే ఎట్లాగా అన్నాడు. ఒక్క అరగంట వెళ్ళి వచ్చేస్తానయ్యా అని ఆయన అనుమతి తీసుకుని నేను వచ్చాను భజనకి. ఎవరో సాయి బంధువుల ఇంట్లో జరుగుతుంటే వెళ్లాను, చక్కగా భజనలో పాల్గొన్నాను. అక్కడ ఒక స్పెషల్ భజన కార్యక్రమం కాబట్టి గంటసేపు అయింది. ఆ తర్వాత వారందరూ అన్నారు, ఏమైనా స్వామి గురించి 4 చెప్పండి అన్నారు. సరే మరో గంట అయిపోయింది. వారు నాకు విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. మరొక అరగంట అయిపోయింది. రాత్రి 9:30 వచ్చాను. మా స్నేహితుడున్నాడు, నువ్వు ఈ సత్యసాయిబాబా భజనలు చేసుకోకుండా ఎందుకయ్యా నీ ఇంజనీర్ ఉద్యోగం మానేయకూడదా అన్నాడు. సరే అవసరం వస్తే అది ఆ పని చేస్తానని చెప్పాను. మర్నాడు పరీక్షకు వెళ్లాను. హాయిగా నిద్రపోయాను రాత్రంతా. కాబట్టి చక్కగా ఫ్రెష్ గా వెళ్లాను. పరీక్ష పేపర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నా స్నేహితుడన్నా, పేపర్ చూడవయ్యా అన్నాడు. అంటే పేపర్ చూడండి అన్నాను. ఏమన్నాడు, 21 మార్లు సాయి గాయత్రి చేసిన తర్వాత అప్పుడు చూస్తానని చెప్పాను. సాయి గాయత్రి చేసుకున్నానని పేపర్ తీశాను. అంతకుముందే నేను చెప్పున్నారు వాళ్ళందరికీ కూడా, ఈ ప్రశ్నలు మాత్రం నేను స్వామికిచ్చాను అని. నీ సత్యసాయిబాబా ఏమైనా దేవుడా ఇవి పట్టానికి అని అడిగారు. నాకు దేవుడు నీకు కాదంతే కదా అన్నాను. సరే, పరీక్ష పేపర్ తీసి చూస్తే నా 50 ప్రశ్నల లిస్టులో మొట్టమొదటి 15 ప్రశ్నలు పేపర్లో ఉన్నాయి. 2.5 గంటల్లో మొత్తం పేపర్ ఆన్సర్ చేసి వచ్చాను. సెలెక్ట్ అయిన ఇంజనీర్గా స్వామి యొక్క దివ్యానుగ్రహం. పిలిస్తే పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి, ఇందులో సందేహం లేదు. సరే, తర్వాత ఇక అసిస్టెంట్ ఇంజనీర్గా పోస్టింగ్ వచ్చింది. అందరూ కూడా రికమెండేషన్లు ఉన్నాయి అందరికీ. సరే, విశాఖపట్నంలోనే వారి ప్రమోషన్ కూడా ఇవ్వాలని చెప్పి వారందరూ కూడా ప్రయత్నాలు చేశారు. వారందరికీ విశాఖపట్నంలో ఇచ్చారు. నేను ఎవ్వరినీ అడగల. ఎవరో నాకు ఒక సలహా ఇచ్చారు, ఏమండి పెద్ద అధికారులను కలిస్తే మిమ్మల్ని కూడా విశాఖపట్నంలో వేస్తారు కదా అన్నారు. నేను భగవంతుడి కాళ్లు పట్టుకున్నాను, నేను ఎవరి పాదాలు పట్టుకోను. వారు ఎక్కడ నన్ను పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్తాను, అక్కడే ఉద్యోగం చేస్తాను. అడవిలో నన్నున్న ఆకాశమునున్న పట్టణము, నన్నున్న పల్లెనున్న గుట్ట మీద నున్న నటేట నున్నను మదిని సాయి నిన్ను మరువడిప్పుడు అని అందరికీ చెప్పి అది చదువుకుని ఇంకొకరి పాదాలు పట్టుకోవడం ఏమిటండి అని అడిగాను. సరే, ఏం చేశారంటే నా పోస్టింగ్ నాగ్జీరా ఫారెస్ట్లో ఇచ్చారు, నాగ్పూర్లో. పెద్ద పులులు తిరిగే అడవి, అందులో 108 కిలోమీటర్ల లైను నిర్మాణం చేయాలి. భోజనం కూడా దొరకని అడవి. నీవు సాయిబాబాను నమ్ముకున్నావు కదా, చూశావా ఎటువంటి పోస్టింగ్ ఇచ్చాడు నీకు అన్నాడు. అది కూడా నా మంచికే జరిగి ఉంటుంది. స్వామి అక్కడ పోస్టింగ్ ఇచ్చారంటే నాకు తప్పకుండా జీవితంలో అత్యంత ఉపయోగకరమైనటువంటి పోస్టింగ్ అయి ఉంటుంది అని వారికి చెప్పాను నేను. సరే, నీ ఇష్టమన్నారు. వెళ్లాం అక్కడ. వెళ్లిన తర్వాత అది ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఆ ప్రాజెక్టు ముఖ్యంగా 36 నెలల్లో కట్టాలని నిర్ణయం జరిగింది ముందు. కాని ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో వారు 18 నెలల్లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని ఆ ప్రజలకి వాగ్దానం చేశారు. శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంలో సరే 18 నెలల్లో కట్టాలి అంటే మహాకష్టతరమైనటువంటి పని. మా అధికారులందరూ కూడా అహోరాత్రాలు శ్రమించి పనిచేయాలని మా అందరికీ చెప్పారు. నాకు 56 కిలోమీటర్ల లైన్ ఇచ్చారు. అందులో 99 బ్రిడ్జీల నిర్మాణం చెయ్యాలి 9 నెలల కాలం. ఇది అసాధ్యమైనటువంటి పని అని అందరికీ తెలుసు. అయితే మన యొక్క కష్టాన్ని చెప్పేటువంటి అవకాశం లేదు అక్కడ. ఇంచేదంటే ప్రధానమంత్రి గారు వాగ్దానం చేశారు, ఇది చేసి తీరాలి. అప్పుడు మా చీఫ్ ఇంజనీర్లందరూ కూడా మమ్మల్ని పిలిచి, ఇది చాలా కష్టతరమైన పని, 99 బ్రిడ్జీలు నిర్మాణం చేయాలి ఈ 56 కిలోమీటర్లో, ఇది దీనికి ఎవరు సిద్ధపడతారు? ఇంచేతనంటే ఇష్టం లేని వారిని అక్కడ మేము పోస్టింగ్ చెయ్యము, ఇష్టం ఉన్నవాళ్ళని మాత్రమే అక్కడ నియమిస్తాం ఆ పనికి, చాలా కష్టతరమైన ఉద్యోగము అన్నారు. ఎవ్వరూ నిలబడలా, కాని నేను నిలబడ్డాను. నేను వెళ్తానండి, నేను ఆ పోస్టింగ్ యాక్సెప్ట్ చేస్తాను, తప్పకుండా ఆ 99 బ్రిడ్జీల నిర్మాణానికి నా చేతనైనటువంటి రీతిలో నేను కృషి చేస్తానని చెప్పాను. సరే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా చీఫ్ ఇంజనీర్ గారు పిలిచి, ఏమయ్యా నువ్వు అంత ధైర్యంగా అంగీకరించావు, ఏమి నీ ధైర్యము అని అడిగారు. అంటే జేబులోంచి సత్యసాయి భగవాను యొక్క ఫోటో తీశాను. తీసి, ఇది నా ధైర్యము అన్నాను. నీ నమ్మకం నీదయ్యా, నా సహాయం ఉంటుంది, వెళ్ళన్నాడు. అయితే నాకు ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించినటువంటి అనుభవం లేదు నాకు, ఏం చేయాలి? సరే, స్వామిని తలుచుకున్నాను. 20 మంది చాలా అనుభవజ్ఞులైన బ్రిడ్జ్ ఇంజనీర్లకి నేను ఉత్తరాలు రాశాను. అయ్యా, నేను 99 బ్రిడ్జీల నిర్మాణం చెయ్యాలి, కాబట్టి మీకు తోచినటువంటి సూచనలు సలహాలు ఇవ్వండి అని వారందరికీ ఉత్తరం రాశాను. నీకెవరు సమాధానం ఇస్తారయ్యా అని కొంతమంది హేళన చేశారు. కాని సత్యసాయి భగవానుని ప్రార్థించుకుని ఆ ఉత్తరాలు రాశాను నేను. అందులో 10 మంది చక్కనేటువంటి పుస్తకాలు ఇచ్చారు. ఎటువంటి కృషి చేస్తే, ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఈ నిర్మాణం చేయగలము అన్నది చక్కగా వారు చంటిపిల్లవాడికి బోధించినట్టుగా నాకు ఉత్తరాలు రాశారు. స్వామి యొక్క అనుగ్రహంతో ఆ ప్లాన్ తయారు చేసుకుని మా జూనియర్ ఇంజనీర్లందరికీ కూడా ఒక పుస్తకంగా తయారు చేసిన వాళ్ళందరికీ ఇచ్చాను. 99 బ్రిడ్జీల నిర్మాణం 9 నెలల సమయం, 8 నెలల 29 రోజుల 23 గంటలలో అంటే 1 గంట ముందుగా ఆ నిర్మాణం చేయటం జరిగింది. అది స్వామి యొక్క దివ్యానుగ్రహం తప్ప మరొకటి కాదు. ఎందుచేతనంటే మా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు గోయల్ గారని వారు ఉండేవారు. ఆ లైన్ ఓపెనింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో, ఆ ప్రారంభోత్సవ సందర్భంలో వారు ఒక మాట అన్నారు. ఈ 99 బ్రిడ్జీల నిర్మాణం మా ప్రకాశ్రావు ఇంజనీర్ చేశాడు, కానీ ఆయన చేశాడని నేను అనుకోను. ఆయన సత్యసాయి భక్తుడు, భగవాన్ సత్యసాయి చేసి ఉంటారు అని చెప్పాడు. వారికి నమస్కరించి, అయ్యా మీరన్నదే నిజం అని చెప్పాను. స్వామి యొక్క దివ్యానుగ్రహం తప్ప మనమేం చేయగలం? అలాగా స్వామిని హృదయపూర్వకంగా నమ్ముకున్నట్టయితే ఇంట జంట కంట ఉండి మన్ని తప్పకుండా చేయి పట్టుకుని నడిపిస్తారు భగవాన్ శ్రీ సత్యసాయి. అదే కాకుండా ఆ అడవిలో భోజన సదుపాయం కూడా ఉండేది కాదు. అటువంటి సమయంలో ఏ గ్రామానికి వెళ్లినా ఎవరో ఒకరు వచ్చి, అయ్యా ఈ లైన్ నిర్మాణం చేస్తున్నారు కదా, మా ఇంట్లో భోజనండి అనేవారు. ఇలాగ ఎక్కడికి వెళ్లినా స్వామి యొక్క ప్రేమ, స్వామి యొక్క ఆదరణ ప్రతి క్షణము ఆ 9 నెలల్లో నేను అనుభవించాను. ఈ విధంగా భగవాన్ తన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. మరొక చక్కనైన అనుభవం చెప్తాను మీకు. ఒకమారు శ్రీకాకుళం జిల్లాలో చాలా సుదూరమైన ప్రాంతాల్లో ఒక గిరిజన గ్రామం ఉన్నది, సవితి సీధి అనేటువంటి గ్రామం. ఆ గ్రామంలో పట్టపగిలే ఎలుగుబంట్లు వచ్చే గ్రామం అది. ఆ గ్రామానికి నేను వెళ్లాను స్వామి యొక్క సత్యసాయి దివ్యవ్రతం చేయించటానికి. అయిపోయింది వ్రతం. సరే, అక్కడి నుంచి నడిచి వచ్చేశాం. అక్కడ సారవకోట అనే గ్రామం దగ్గర బస్సు ఎక్కాలి నేను. అడవి మధ్యన అక్కడి నుంచి 29 కిలోమీటర్లు నరసన్నపేట రావాలి నేను. సరే, నేను నడిచి వచ్చేస్తున్నా. ఆ గ్రామం చూస్తూ ఉంటే ఒక చిన్న గ్రామం గురిబంద అనే గ్రామంలో 40 మంది భక్తులు స్వామి ఫోటో పెట్టుకుని భజన చేస్తున్నారు. స్వామి ఫోటో పెట్టుకుని భక్తులు భజన చేస్తుంటే చూస్తూ ఎట్లా వెళ్ళిపోతామండి అంచేత అక్కడ కూర్చుని చక్కగా భజనలో పాల్గొన్నాను. నాతో ఒక సేవాదళ సభ్యుడు వచ్చాడు. ఆయన అన్నాడు, అయ్యా మీరు ఇక్కడ భజన చేస్తూ కూర్చోకండి, అవతల బస్సు వెళ్ళిపోతుందండి అన్నాడు. అయ్యా మరి స్వామి ఫోటో పెట్టుకుని భజన చేస్తుంటే చూస్తూ ఎలా వెళ్ళిపోతామయ్యా అన్నాను. సరే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, అయ్యా ఏమైనా స్వామి గురించి 4 మంచి మాటలు చెప్పండి అన్నారు. మరో అరగంట అయిపోయింది. నాతో వచ్చిన ఆయన చెప్తున్నాడు, అయ్యా మీరిక్కడ ఉపన్యాసం ఇస్తున్నారు, అవతల బస్సు వెళ్ళిపోతుందండి అన్నాడు. సరే, ఉపన్యాసం అయిపోయిన తర్వాత గబగబా నడిచి వచ్చాం. ఆ బస్సు ఆగే జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడున్న వారిని అడిగాం, అయ్యా బస్సు 8 గంటలకు వస్తుంది అన్నాడు. ఇంకా ఎప్పుడు రావడం ఏమిటండి, వచ్చి వెళ్ళిపోయిందండి ఇప్పుడే అన్నాడు. అయ్యా ఇప్పుడు మీరు ఎలా వెళ్తారండి, మీరేమో రేపు ఉదయానికల్లా చేరుకోవాలంటున్నారు, ఇప్పుడేమో బస్సు ఎందుకు వెళ్ళిపోయింది, మీరేమో అక్కడ ఉపన్యాసం ఇస్తూ కూర్చున్నారు, ఎలా వెళ్తారో అని నాతో వచ్చిన సేవాదళ సభ్యుడు అడిగాడు. నేను వారికి ఒకటే చెప్పాను, నా స్వంత పని మీద రాలేదు, స్వామి పని మీద వచ్చాను. పిలిస్తే పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి. ఏమో మనకేం తెలుసు, బస్సు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, కారు పంపిస్తాడేమో స్వామి అన్నాను. నా మాట ఇంకా పూర్తవలేదు, కారు వచ్చి ఆగిందండి అక్కడ. పోనీ ఆ కారు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోలేదు. అందులో ఉన్నటువంటి డ్రైవరు పైకి ముఖం పెట్టి, ఏం ప్రకాశ్రావు గారు ఇక్కడున్నారన్నాడు. అంటే నన్ను తెలుసా బాబు అన్నాను. అయ్యో శ్రీకాకుళం జిల్లాలో చాలా గ్రామాలకు వచ్చారు కదండి, నాకు తెలుసు. ఎక్కడికి వెళ్లాలన్నాడు. నేను నరసన్నపేట వెళ్ళాలంటే మన కారు నరసన్నపేట వెళ్తోందండి రండి అన్నాడు. ఆ కారులో నరసన్నపేట తీసుకొచ్చి బస్టాండ్లోకి నన్ను దింపి అక్కడ బస్సులో కూర్చోబెట్టి టిక్కెట్ తీసి చేతిలో పెట్టి టిఫిన్ ప్యాకెట్ చేతిలో పెట్టి, ఇప్పుడు వెళ్లి రండి సార్ అన్నాడు. స్వామి యొక్క ప్రేమకి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎంచేతనంటే కన్న తల్లి ప్రేమ లాంటిది స్వామి యొక్క అనుగ్రహం. ఇలాగా ఇంకొక మారు కురుడింగి అనే గ్రామం వెళ్లాను నేను శ్రీకాకుళం జిల్లాలో. అక్కడ కూడా సత్యసాయి వ్రతం చేయించడానికి వెళ్లాను. చాలా చిన్న గ్రామం, 20 పాకలున్నాయి, మధ్యన రోడ్డు ఉంది. వాళ్ళకి ఎక్కడా జాగాలేదు కాబట్టి ఆ రోడ్డు మీదే చక్కగా షామియాన వేసుకుని అందరూ వ్రతాలు చేసుకుని కూర్చున్నారు. వర్షం ప్రారంభమైంది 9 గంటలకి. అది పల్లంలో ఉంది, కాస్త ఒక అరగంట వర్షం పడిందంటే మొత్తం ఆ గ్రామం గ్రామం అంతా కూడా నీరు నిండిపోతుంది. ముఖ్యంగా రోడ్డు. వర్షం కుంభవృష్టిగా మారే సూచనలు కనిపించాయి. అప్పుడు అక్కడున్నటువంటి కార్యకర్తలందరూ ఏం చేయాలండి, వర్షం పడితే ఈ వ్రతం ఆపేయవలసి వస్తుందేమో. చాలామంది ఉన్నారు, సుమారు 150 మంది ఉన్నారు. ఏ విధంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకోవటం అని అడిగారు. నేను వారికి ఒకటే చెప్పాను, నాకు తెలిసినది ఒకటే, స్వామిని ప్రార్థించండి. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నసర్వ ప్రచోదయాత్ అనే సాయి గాయత్రి మహామంత్రాన్ని జపం చేయండి, అంతకంట ఇంకొక దారి లేదు మనకి అని చెప్పాను. సరే హాయిగా ఆ గ్రామస్తులందరూ కూడా సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నసర్వ ప్రచోదయాత్ అని 21 మార్లు చక్కగా స్మరించేటప్పటికీ టక్కున వర్షం ఆగిపోయింది. అక్కడ చుట్టుపక్కల 100 గ్రామాల్లో కుంభవృష్టి కురుస్తోంది, కురుడింగి గ్రామంలో మాత్రం వర్షం లేదు. హాయిగా సత్యసాయి దివ్యవ్రతం అంతా జరిగిపోయింది. అందరూ కూడా భోజనం చేసి ప్రసాదం తీసుకుని అందరూ వెళ్లిపోయినారు. మళ్లీ కుంభవృష్టి ప్రారంభమైంది. భగవాన్ సత్యసాయి పిలిస్తే పలికే దేవుడు, మరిచిపోకూడదు మనం. మనకి ఎటువంటి కష్టమైనా సరే తప్పించగలిగినటువంటి దేవదేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి. ఇంకొక అపురూపమైనటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని ఒకమారు ఒక భక్తుడు అడిగాడు, స్వామి భక్తులకు మీరిచ్చే గొప్ప వరం ఏమిటి అని. అంటే భగవాన్ బాబా చిరునవ్వు నవ్వి, బంగారు, నా భక్తులకి నేనిచ్చే గొప్ప వరం వారి కష్టాలను కన్నీళ్లను భరించే శక్తి అన్నారు. ఆశ్చర్యపోయినాడు ఆ భక్తుడు. మనం భగవద్గీత చూసినప్పటికీ, పురాణాలు చదివినప్పటికీ మనకు అర్థమయ్యేది ఒకటే, ఎంచేతనంటే భగవంతుడిప్పుడు నీ కష్టాలు రాకుండా చేస్తానని ఎక్కడా వాగ్దానం చేయలేదు, నీ యోగక్షేమాలు చూస్తానని మాత్రమే చెప్పాడు. అందుచేత స్వామి చెప్పినటువంటిది భక్తుడికి హృదయ పరితాపాన్ని తీర్చగలిగినటువంటి అపురూపమైనటువంటి వాగ్దానం అది. ఒక చాలా గొప్ప విషయం మనం చేస్తాను. శాంత అనేటటువంటి నాకు బాగా తెలిసిన అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి నా దగ్గర చదువుకుంది కూడా. సరే, ఆ అమ్మాయి వివాహమే వెళ్ళిపోయింది. వాళ్ల నాన్నగారు ఒక భజన మండలి కన్వీనర్గా ఉన్నారు. ఏదైనా స్వామి గురించి 4 విషయాలు చెప్పడానికి రండి ప్రకాశరావు అంటే నేను వెళ్లాను వారు ఊరు. బస్సులో వెళుతున్న సందర్భంలో ఆ అమ్మాయి బస్సు ఎక్కింది. మాస్టారు నమస్కారం అంది. ఏమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను. అంటే నాన్నగారు మీరేదో ఉపన్యాసం ఇవ్వటానికి వస్తున్నారని చెప్పారండి, అందుచేత నేను కూడా మీ ఉపన్యాసం వినటానికి వస్తున్నాను అంది. సరే, ఆమె ఆ ఊరికి వచ్చింది. సరే, నా ఉపన్యాసం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకేదో సందేహం వచ్చి వాళ్ళ నాన్నగారిని అడిగాను, అమ్మాయి కాపురం అదే బాగుందా, వారి సంసారం బాగుందా అని అడిగాను. అడిగితే ఆయన చాలా బాధపడి, అమ్మాయి భర్త చనిపోయినాడండి, 2 పిల్లలు, ఏమాత్రం సంపాదించలేదు, మరి మా అమ్మాయి జీవితం ఎట్లా గడుస్తుందో నాకు తెలియటం లేదు అని అన్నాడు. సరే, నాకు చాలా చనువు ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఇట్లా జరిగింది కదా అని అంటే, ఆ అమ్మాయి చాలా చక్కనైనటువంటి మాట, ఎంతో పరిణతి కనిపించినటువంటి మాట, ఆధ్యాత్మికమైన ఔన్నత్యాన్ని సాధించినటువంటి మాట చెప్పిందండి. మాస్టారు, నా భర్త చనిపోయినాడు, 2 పిల్లలు, వీళ్ళని ఎలా పోషించాలి, ఆయన కర్మానుభవం, ఆయన కాలం చేశాడు, నేనెట్లా జీవించాలి అని అనుకుని ఆ రోజు స్వామి పాదాల దగ్గర మోకరిల్లి, స్వామి 2 పిల్లల్నిచ్చావు, ఈ పిల్లల్ని ఏ విధంగా పెంచి పెద్ద చేసేది నేను, ఏ విధంగా నా జీవితాన్ని గడిపేది స్వామి, నీవే ఒక దారి చూపించు తండ్రి అని ప్రార్థించాను. మర్నాడు ఉదయం ఒక ఆయన మా ఇంటికొచ్చారు. వచ్చి, అమ్మా, నేనొక రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతున్నాను, అందులో ఆడపిల్లల హాస్టల్కి వార్డెన్గా ఉండటానికి ఎవరైనా ఒక చదువుకున్న అమ్మాయి కావాలి, అందులో సత్యసాయి భక్తులైతే ప్రేమగా చూస్తారు కదా అని చెప్పి నీ దగ్గరకు వచ్చాను. అమ్మా, ఆ ఉద్యోగం కాని నువ్వు అంగీకరించినట్టయితే నీకు 2,000 రూపాయల జీతం ఇస్తాను, మీ పిల్లలు బాగా చదువుకోవచ్చు, నా స్కూల్లో ఉచితమైన వసతి, ఉచితమైన భోజన సదుపాయం ఏర్పాటు చేస్తానమ్మా అని అడిగారు. నువ్వు బీఈడీ కాని చదువుకున్నట్టయితే తప్పకుండా నీకు ఆ స్కూల్లోనే స్కేల్ ఇచ్చి ఉద్యోగం ఇస్తావమ్మా అన్నారు. స్వామి, నేను ప్రార్థించిన వెంటనే ఆదుకుని నాకొక దారి చూపిస్తే నా భర్త పోయాడని విచారిస్తూ కూర్చోమన్నారా మేస్టారు అని అడిగింది. ఎంత ఆధ్యాత్మిక పరిణతండి చిన్నమ్మాయి. అది స్వామి, స్వాయి అంటే ఓయేని పలుకుతాను అని స్వామి చేసిన వాగ్దానానికి ఇది అపురూపమైనటువంటి ఉదాహరణగా నేను భావిస్తాను. అందుచేత మనం స్వామిని హృదయపూర్వకంగా నమ్మాలి. స్వామి యొక్క సర్వజ్ఞత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంచేతనంటే స్వామి యొక్క సర్వజ్ఞత్వాన్ని, స్వామి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకుందుకి పెద్ద పెద్ద లీలల అవసరం లేదు. చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనకి సరిపోతాయి. ఎందుచేతనంటే ఒకమారు సెప్టెంబర్ 12 2004 భగవాన్ బాబా వారి యొక్క దివ్య సన్నిధిలో నేను రాసినటువంటి పాటలు పాడే అవకాశాన్ని ప్రసాదించారు. మన్నాడు ఉదయం కూడా పాడమన్నారు. సరే, అప్పుడు కూడా పాడాం. స్వామి పరవశించిపోయి విన్నారు. విన్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అంత పరవశించిపోయిన భగవంతుడు అనుగ్రహించడా అని అనుకుని అందరూ భోజనానికి వెళ్లినా నేను భోజనానికి వెళ్లలేదు. ఇంచేతనంటే భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఉండవలసినటువంటి పాజిటివ్ థింకింగ్, భగవంతుడు అనుగ్రహిస్తాడు అనే నమ్మకం మనకుండాలి. సరే, నేను అక్కడే కూర్చున్నాను చెట్టు కింద పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గర. 1 గంటకి సెక్రటరీ గారు చక్రవర్తి గారు వచ్చి, ప్రకాశ్రావు, మీ బృందం అంతటికీ స్వామి ఇంటర్వ్యూ ఇస్తానన్నారు 2:30, మీరందరూ 2 గంటలకే సిద్ధంగా ఉండండి అన్నారు. సరే, స్వామి అనుగ్రహం చేయాలనుకుని మా పిల్లలందరినీ కూడా పిలిచాను. అందరూ వచ్చారు. 2:30 స్వామి మాకు ఇంటర్వ్యూ ప్రసాదించారు. ఆ సందర్భంలో స్వామి ఒక చక్కనేటువంటి మాట అన్నారు. నేను స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాటలన్నీ ఎవరు రాశారు బంగారు అన్నారు. అంటే, స్వామి, వ్రాసినది వ్రాయించినది మీరు, నేను నిమిత్తమాత్రుణ్ణి స్వామి అన్నాను. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి, అట్లా అనుకుంటూ రాస్తావు బంగారు, పాటలు అందుకే బాగుంటాయన్నారు. భగవంతుని నమ్ముకుని రాస్తేనే ఏదైనా బాగుంటుంది. భగవంతుని నమ్ముకుని చేస్తేనే ఏ కార్యక్రమైనా విజయవంతమవుతుంది. నేను చేస్తున్నాను అని అనుకుంటే ఫలితం మరోలా ఉండవచ్చు. అంచేత స్వామి మాటలన్నీ అన్న తర్వాత మాకు బట్టలిచ్చారు. చిన్న ప్యాకెట్లో చక్కగా డ్రెస్సులిచ్చారు. ఇస్తే నాకు అందులో ఒక ప్యాంటు గుడ్డ ఒక్కటే కనిపిస్తోంది. మనస్సులో మాత్రమే అనుకున్నాను, స్వండి, స్వామి ప్యాంటు గుడ్డ ఒకటే ఇచ్చారంటే చొక్కా ఇవ్వలేదేంటి అని అనుకున్నాను. మనస్సులోనే అనుకున్నాను, ఎక్కడ బయటికి అనలే, నోరు విప్పలేదు. అందరికీ బట్టలు పంచుతున్నటువంటి స్వామి గబుక్కుని నా వైపు తిరిగి, అందులో చొక్కా కూడా ఉంది చూసుకో అన్నారు. నా మనస్సులో ఇంకా వచ్చిందో లేదో ఆలోచన వెంటనే స్వామి అనగానే విస్తుపోయాను. మనం ఎంతసేపు కూడా సర్వజ్ఞాయన మహా అని చెప్పి పూజలు చేస్తూ ఉంటాం, కాని స్వామి సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు అని మనం ఒకప్పుడు మన నమ్మకంలో సడలిపోతూ ఉంటాం. కాని ఇటువంటి అనుభవాలు స్వామి యొక్క సర్వజ్ఞత్వాన్ని తెలియజేస్తాయి. ఇంకొక చిన్న అనుభవం కూడా చెప్తాను. మరొకమారు ప్రశాంతిలోనే వెళ్ళినప్పుడు స్వామివారిని ప్రార్థించాను. స్వామి, 200 మంది భక్తులు వచ్చారు, వారికి పాదనమస్కారం అనుగ్రహించండి స్వామి అని. 2000 జూలై 26 స్వామి అన్నారు, మీరు అక్కడ కూర్చోండి బంగారు, పాదనమస్కారం ఇస్తాను అన్నారు. సరే, మేమంతా కూర్చున్నాం. స్వామి కారు వైపు వెళ్ళిపోతున్నారు కారు ఎక్కటానికి. నా పక్కనే కొత్తగా వచ్చిన భక్తుడు, ఆయన అన్నాడు, ఏమండి, మనకి పాదనమస్కారం ఇస్తానని ఆయన కారు ఎక్కెళ్ళిపోతున్నారేంటండి అన్నాడు. నేను ఒకటే ఒక మాట అన్నాను వారితో, ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి. అందుచేత వారు రాకపోవడం అనేది ఉండదు, పాదనమస్కారం ఇవ్వకపోవడం అనేది ఉండదు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు, నువ్వు గాభరా పడకు అన్నాను. స్వామి కారు దాకా వెళ్లి ఆ తలుపు పట్టుకుని మా వైపు తిరిగి, గాభరా పడకండి బంగారు, ఇప్పుడే వస్తాను అన్నాను. నేను ఏ మాట అయితే చెప్పానో అదే మాట అక్కడ స్వామి అన్నారు. సర్వజ్ఞుడి స్వామి, ఎవడి హృదయంలో ఏదుందో తెలుసుకోగలిగినటువంటి అవతార పురుషుడు భగవాన్ శ్రీ సత్యసాయి. సాధారణంగా మనం స్వామి యొక్క దివ్య సన్నిధానానికి వెళ్ళినప్పుడు మనం, స్వామి నన్ను అనుగ్రహిస్తాడు, స్వామి తప్పకుండా నాతో మాట్లాడతాడు అనేటటువంటి ఉద్దేశంతో వెళ్లాలి. కాని ఒకవేళ స్వామి అనుగ్రహించకపోతే ఏం చేస్తాను అని అనేటటువంటి ఆలోచన రాకూడదు మనకి. ఇంచేతంటే ఏ భక్తుడి హృదయం ఆర్తితో ప్రార్థించినా తప్పకుండా అనుగ్రహిస్తాడు భగవాన్ శ్రీ సత్యసాయి. ఒకమారు మా నాన్నగారిని పుట్టపర్తి వెళ్ళండి, స్వామిని దర్శించండి, అనేకమైన పుణ్యక్షేత్రాలు మీరు చూసున్నారు, స్వామిని కూడా దర్శించండి అన్నాను. సరే, ఆయన పుట్టపర్తి వెళ్తున్న సందర్భంలో వారికి ఒక మాట చెప్పాను. ఏమంటే, నాన్నగారు, స్వామి దగ్గరికి వెళుతున్నప్పుడు స్వామి నీ దర్శన స్పర్శన సంభాషణలు అనుగ్రహించండి, స్వామిని ప్రార్థించుకుని వెళ్ళండి అన్నాను. అంటే వారన్నారు, నేను అనేకమైన పుణ్యక్షేత్రాలు తిరిగాను, అనేక మంది గురువులను సందర్శించాను, నాకేమీ కోరికలు లేవురా అన్నారు. సరే, మీ ఇష్టం అన్నాను. వారు పుట్టపర్తి వెళ్లిపోయినారు. స్వామి ఆయనకి ఇరుపక్కలా ఉన్నటువంటి వారిని పలకరించారు, అనుగ్రహించారు, ఈయంతో మనం మాట్లాడలేదు. ఆయన కాస్త బాధపడ్డారు. మళ్లీ ఇంటికి వచ్చిన తర్వాత నాతో అన్నారు, అందరితో మాట్లాడారా, నాతో మాట్లాడలేదు అన్నారు. అంటే అప్పుడు నేను వారితో ఒకే మాట అన్నా, మీరేమన్నారు ఇక్కడికి, నాకేమీ అవసరం లేదని అన్నారు కదా, అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాను, నాకే కోరికలు లేవన్నారు, అంచేత వారు ఎందుకు మాట్లాడాలి మీతో అన్నాను. అలాగాని మరో నెల రోజుల్లో మళ్లీ పుట్టపర్తి వెళ్లిపోయారు. విశాఖపట్నం బయలుదేరింది. స్వామి మీ దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించండి, దర్శన స్పర్శన సంభాషణ ప్రసాదించండి స్వామి అని చక్కగా ప్రార్థించుకుంటూ వెళ్లారు. ప్రశాంతి నెలలో జరిగిన అరగంటలో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి, బంగారు, ఎన్నో యాత్రలు చేశావు, తీర్థాలు చేశావు, ఇక స్వామి పాదాలే సర్వస్వం అని నమ్ముకుని ఇక్కడే ఉండిపో అన్నారు. అరగంటలో స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. అది ఎంతగా ప్రభావితం చేసిందంటే మా తండ్రి గారిని, వారు ప్రశాంతిని నుంచి ఒక ఉత్తరం రాశారు. ఐ హ్యావ్ సీన్ గాడ్, గాడ్ హ్యాజ్ ఆస్క్డ్ మీ టు స్టే ఎట్ ప్రశాంతి నిలయం, ఐఆమ్ స్టేయింగ్ హియర్ అని. ఒక 10 సంవత్సరాల పాటు స్వామి యొక్క దివ్య సన్నిధిలో గడిపారు, స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందారు. స్వామి యొక్క అనంతమైనటువంటి ప్రేమ ఎట్లా ఉంటుందంటే, నేను మాకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో స్వామి వారిని అడిగాను, స్వామి నాన్నగారికి 98 సంవత్సరాలు, అన్నీ మర్చిపోతున్నారు, ఏదైనా ప్రసాదం ఇవ్వండి స్వామి అని అడిగాను. అంటే స్వామి వెంటనే అన్నారు, అన్నీ మర్చిపోతున్నాడా, లేదు కదా, సాయిరాం సాయిరాం అని నన్ను మర్చిపోలేదు కదా బంగారు అన్నారు. వారి సర్వజ్ఞతకి ఆశ్చర్యపోయినాను నేను అని చెప్పి, నేను చూసుకుంటాను అన్నారు. అని చక్కగా వారికి, మా అమ్మగారికి, మా నాన్నగారికి బట్టలిచ్చి ప్రసాదం ఇచ్చి, నేను మర్చిపోలేదని చెప్పు బంగారు అని చెప్పారు. స్వామి మర్చిపోలేదు అనేటటువంటి మాటకి ఎటువంటి అద్భుతమైన అర్థం ఉంటుందో జీవితంలో అనుభవించినటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. మా నాన్నగారు, నువ్వు 100 సంవత్సరాలు జీవించారు, జీవించి ఎక్కడ ఆయనకి హార్ట్అటాక్ కాని, షుగర్ కాని, లేదా బ్లడ్ ప్రెషర్ కాని, ఏ విధమైనటువంటి వ్యాధులు లేకుండా 100 సంవత్సరాలు జీవించి 100వ పుట్టినరోజున నన్ను పిలిచి, ఇక నా జీవిత చరమాంకం వచ్చింది నాయన, స్వామి సాక్షాత్తు అవతార పురుషుడు, వారి పాదాల్ని వదిలిపెట్టకు అని చెప్పి, ఇక నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పి, చక్కగా సాయిరాం 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 అనుకుంటూ స్వామిని తలుచుకుని స్వామిలో లీనమైపోయినారు. ఇటువంటి అద్భుతమైనటువంటి అనాయాసమైనటువంటి మరణం ఎవరికి వస్తుందండి? స్వామి ప్రసాదిస్తే వస్తుంది తప్ప. అందుచేత పిలిస్తే పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి. ఇటీవల మే 16వ తారీఖున మా అమ్మగారు 92 సంవత్సరాలు, 160 హార్ట్బీట్ ఉన్నది, ఇక అవయవాలన్నీ కూడా పనిచేయటం మానేస్తున్నాయి, ఈమె చరమాంకం ఇది, ఇక కొన్ని గంటల్లో ఈవిడ మరణించవచ్చు, మీ వారందరికీ కబురు చేయండి అన్నారు. అందరికీ నేను కబురు చేశాను. మన్నాడు 16వ తారీఖు అయింది, 17వ తారీఖు సాయంకాలానికి అందరూ వచ్చేశారు. 18 కూడా అలాగే ఉంది ఆమె పరిస్థితి. అయితే 18 రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు ఆమె నిద్రలో, అనాథబంధో సాయి ప్రభో, అపరాధ క్షమాకురో సాయి ప్రభో, జీవయాత్రమే సాతురహో, ప్రేమభక్తి హముకో దీజో అని 4 గంటలు అలా పాడుకుంటూనే ఉన్నది ఆమె. ఆ ఐసీయూలో ఉన్న నర్సులందరూ వచ్చారు. మామగారు, ఏమిటిది ఐసీయూ, ఇలా మీరు గట్టిగా పాటలు పాడుకుంటున్నారేమిటి అన్నారు. అంటే ఆ భక్తురాలు అన్నటువంటి మాట అమ్మా, ఐసీయూలోకి భగవంతుడు రాకూడదా అని అడిగింది. వాడు ఆశ్చర్యపోయి, అయితే భయం చేసుకోండి మా అమ్మగారన్నారు. మర్నాడు ఉదయం నేను వెళ్లాను. హరి భజన బినా సుఖశాంతి నహి, హరినామ బినా ఆనంద నహి అని చెప్పి ఆవిడ హాయిగా పాడుకుంటున్నది. సాయంత్రానికి 110/110 వచ్చింది హార్ట్ బీటు. మర్నాటికి అన్ని అవయవాలు బాగా పనిచేయటం ప్రారంభించినాయి. డాక్టర్లన్నారు, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి, గంటల్లో చనిపోతుందనుకున్నాం, ఇవి హాయిగా బతికి బట్టకట్టింది, ఈమెకి ఏ రోగమూ లేదు, హాయిగా ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఇంట్లో ఉన్నారు. పిలిస్తే పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి అనేటటువంటి మాట 100% సత్యము సత్యము సత్యము, ఇందులో సందేహం లేదు. ఇలాంటి అనుభవాలన్నీ మనకి అనేకమైనటువంటి సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. ఆ భక్తుల యొక్క అనుభవాల నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. ఎందుచేతనంటే, స్వామి అవతారం సాధించారని కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇంకా అనుగ్రహిస్తారా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. చాలా పరమాత్భుతమైనటువంటి ఒక అనుభవం స్వామి అవతారం సాధించినటువంటి తర్వాత జరిగినటువంటి అనుభవాన్ని చెప్తాను మీకు. కొమారెడ్డి భాస్కర్రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి సేవా సంస్థలకు జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. స్వామి దివ్య సన్నిధిలో అనేక సంవత్సరాలు సేవ చేసిన మహానుభావుడైన ఆయనకి ఒకమారు చాలా సుస్థి చేసింది. విజయవాడ ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రమైన హార్ట్అటాక్ వచ్చింది. ఆ హార్ట్అటాక్ ఉన్నటువంటి సందర్భంలోనే వారికి పక్షవాతం కూడా సోకింది. డాక్టర్లు చెప్పేశారు, అయ్యా ఇక కొన్ని గంటల్లో మాత్రమే వీరు మరణిస్తారని. అటువంటి సందర్భంలో పుట్టపర్తిలో ఉన్నటువంటి మన సాయి బంధువులు ఏం చేశారంటే ఒక ఉత్తరం రాశారు స్వామికి. స్వామి, మీ పాదాలు విందాలని నమ్ముకుని నిరంతరం మీ సేవ చేసుకున్న కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, వారిని కాపాడండి స్వామి అని చెప్పి ఒక ఉత్తరం రాసి స్వామి సమాధి మీద పెట్టారు. స్వామి సమాధి మీద పెట్టినటువంటి 5 నిమిషాలలో విజయవాడలో ఆసుపత్రిలో మంచం మీద లేచి కూర్చుని, నన్ను ఎందుకు ఆసుపత్రికి తీసుకొచ్చారు అని డాక్టర్ గారు ప్రశ్నించారు. ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులై ఈనాటికి స్వామి సేవ చేసుకుంటున్నారు. కొంతమంది అడిగారు నన్ను, స్వామి అవతారం సాధించారు కదా, ఇంకా మీరు పుట్టపర్తి వెళుతున్నారెందుకు, ఇంకా స్వామి అనుగ్రహిస్తారని అనుకుంటున్నారా అని సాయి భక్తులు కానిటువంటి వాళ్లు ప్రశ్నించారు. అప్పుడు వారికి నేను ఒకే ఒక సమాధానం చెప్పాను. ఏమంటే, శ్రీ వెంకటేశ్వరుడు ఏనాడో శిలగా మారిపోయినాడు తిరుమలలో. ఈనాటికి కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమై వారి కోరికలు తీర్చటం లేదా, ఆపద ముక్కులు వాడి ఆదుకోవటం లేదా? త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతారం సాధించాడు. కలియుగంలో రామదాసు కుమారుణ్ణి చనిపోయినటువంటి వాణ్ణి బ్రతికించలేదా? త్రేతాయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సాధించాడు, మరి కన్నమదాసుకు కన్నం నుంచి దర్శనమివ్వలేదా? మీరాభాయి తాగినటువంటి విషాన్ని అమృతంగా మార్చలేదా? కలియుగంలో షిరిడీ సాయినాథుడు 90 సంవత్సరాల కిందట సమాధిలో శయనించాడు. ఈనాటికి కోట్లాది మంది భక్తికి సమాధి నుంచి సమాధానం ఇవ్వటం లేదా? ఇస్తున్నాడు కదా. తిరుమలలో వెలిసినటువంటి ఆ శ్రీనివాసుడే, త్రేతలోని ఆ శ్రీరామచంద్రుడే, ద్వాపరయుగం నాటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే, షిరిడీలో సమాధిలో శయనించినటువంటి ఆ షిరిడీ సాయినాథుడే భగవాన్ శ్రీ సత్యసాయి అని మా నమ్మకం అండి. అందుచేత పిలిస్తే పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి అవతారం సాధించడం అనేటటువంటిది ఉండదు. ఎందుచేతనంటే, ఆనాడు శారీరకంగా పుట్టపర్తికి పరిమితమైనాడు, ఈవిడు విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలలో ప్రేమస్వరూపుడే ప్రకాశిస్తున్నాడు అని వారికి చెప్పాను. అందుచేత అది స్వామిని ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. అందుచేత సత్యసాయి భక్తుడనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా నిరంతరము కూడా సాయి నామస్మరణాన్ని చేసుకోవాలి. సాయినామస్మరణం చేసుకుంటూ, స్వామి నా పక్కనే ఉన్నాడు, నా చేయి పట్టుకు నడిపిస్తాడు, ఎటువంటి కష్టాన్నించి గట్టెక్కిస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం స్వామిని నమ్మాలి. స్వామి చెప్తారు ఎప్పుడు కూడా విశ్వాసమేని శ్వాసగా ఉండాలి అంటారు. సెయింట్ అగస్టిన్ అనేటువంటి మహానుభావుడు ఒక చక్కటి మాట చెప్పాడు, ఫెయిత్ ఈస్ టు బిలీవ్ వాట్ యు డూ నాట్ సీ, ది రివార్డ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ టు సీ వాట్ యు బిలీవ్ అని. అందుచేత స్వామి కూడా అదే మాట చెప్పారు, విశ్వాసమే నిశ్వాసగా ఉండాలి అని అన్నారు. అందుచేత మనం ఎప్పుడూ కూడా అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అట్లాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే అనుభవం అనేటటువంటిది చాలా త్వరగా వస్తుంది. అంటే ఎంత త్వరగా వస్తుంది అని కూడా మనకి సందేహం తలెత్తుతూ ఉంటుంది. స్వామి ఒకమారు చెప్పారు, బంగారు నా అనుగ్రహం ఎంత త్వరగా వస్తుందో తెలుసా అన్నారు. ఎంత త్వరగా వస్తుంది స్వామి అంటే, నువ్వు కిటికీ తలుపులు తీసిన తరువాత ఎంత సేపు అయిన తర్వాత నీకు సూర్యకిరణాలు లోపలికి ప్రసరిస్తాయి బంగారు అని అడిగారు. వెంటనే ప్రసరిస్తాయి కదా. అలాగే సూర్యకిరణాలు ఎంత త్వరగా తలుపు తీయగానే నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయో అంత త్వరగా నా అనుగ్రహం లభిస్తుంది బంగారు అని స్వామి చెప్తారు. కాబట్టి మనం స్వామి యొక్క అనుగ్రహం కోసం వేచి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేత అంటే మన నమ్మకము, మన యొక్క నామస్మరణ స్వామిని మన దగ్గరికి తీసుకొస్తుంది. స్వామికి చేరువ కావాలంటే విశ్వాసమే ముఖ్యం. మనకు అనేక సందర్భాల్లో ఇట్లాంటివి మనం విని ఉంటాం. అంటే సాధారణంగా మనం భారత భాగవత రామాయణాలని చదువుతాం, కానీ అందులో ఉన్నటువంటి స్వారస్యాన్ని గ్రహించటానికి మనం ప్రయత్నించం. ప్రహ్లాదుడు ఎంత చిన్నపిల్లవాడండి, 5 ఏళ్ల పసిపిల్లవాడు. ఎదుట తండ్రి చూస్తే లోకకంటకుడు, సమస్త శస్త్రాస్త్ర సంపన్నుడు. ఆయన గుడ్లురిమి చూస్తే భయపడిపోవలసిన వయస్సు ప్రహ్లాదుడి. నీ శ్రీహరి ఎక్కడున్నాడయ్యా అని ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు. ఇందుగలడు అందులేడిన సందేహము ఉలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతక చూసిన అందెందేయగలడు ధనవాగ్రని వింటే అన్నాడు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాడా, ఈ స్తంభంలో కొడతాను ఉంటాడా అన్నాడు. కొట్టి చూడు నా తండ్రి ఉంటాడు అన్నాడు ప్రహ్లాదుడు. ఉండకపోతే నన్నేం చేస్తాడో నా తండ్రి అనేటువంటి భయం ఏ కోశన ఆయన మనసులో అంకురించలేదు. 5 ఏళ్ల ప్రహ్లాదుడికి అంత భక్తి ప్రపత్తులు ఉన్నప్పుడు నిరంతరము మనం భగవంతుడి యొక్క దివ్యనామస్మరణ చేస్తూ సాక్షాత్తు సశరీరుడైనటువంటి భగవంతుణ్ణి అనేక మార్లు సందర్శించి దర్శన స్పర్శన సంభాషణలు పొందినప్పుడు మనకింకెంత విశ్వాసం ఉండాలండి. శ్రీహరిని ఎప్పుడూ చూడలేదు పాపం ప్రహ్లాదుడు, అయినా విశ్వాసం పెంచుకున్నాడు. మనం చూశాం ఆయన యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్తుల్ని కలుసుకున్నాం, వారి అనుభవాలు విన్నాం. విన్న తర్వాత ఎంత దృఢతరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి మనం. అందుచేత అటువంటి విశ్వాసాన్ని దృఢతరం చేసుకోవాలి. ఆ దృఢతరమైనటువంటి విశ్వాసం ఎట్లా కలుగుతుంది అంటే నామస్మరణ వల్ల మాత్రమే, నిరంతరము నామస్మరణ వల్ల మాత్రమే. స్వామి చెప్తారు చాలా స్పష్టంగా, మీరు నామస్మరణ చెయ్యండి బంగారు, దానివల్ల ఏం జరుగుతుంది అంటే సమస్యల వలయంలో చిక్కుకున్నారా సమస్యలు పరిష్కారం అవుతాయి. అశాంతితో అరమటిస్తున్నారా మీరు ప్రశాంతత చేకూరుతుంది. కష్టాల కడలిలో మునిగిపోయి ఉన్నారా సుఖ సాగరంలో ఓలలాడతారు బంగారు అని చెప్పి స్వామి చెప్పారు. అలాంటి వాగ్దానాన్ని చేశాడు భగవంతుడు మనకి. అందుచేత మనం తప్పకుండా వారిని నమ్మి తీరాలి. పిలిస్తే పలికే దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయనానికి మరొక అద్భుతమైనటువంటి దృష్టాంతం ఉన్నది. మనకి శ్రీకాకుళంలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రోగులకు మాత్రమే ఆసుపత్రి భోజనం అందిస్తుంది, కానీ అక్కడికి వచ్చేటటువంటి సహాయకులకి భోజనం అందించదు. మరి ఏం చేయాలి? అటువంటి సహాయకులకి భోజనం అందించాలి 2 పూటలా అని మన సత్యసాయి సేవా సంస్థలు తలపెట్టాయి. చాలామంది వారిని నిరుత్సాహపరిచారు. 500 మంది పూట కంటే రోజుకు 1000 మందికి భోజనం పెట్టాలో చాలా కష్టతరమైనటువంటి పనండి అన్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి భక్తులందరూ కూడా మా స్వామి మాతో ఉన్నారు, మా చేయి పట్టి నడిపిస్తారు, ఎటువంటి కష్టతరమైనటువంటి సేవా కార్యక్రమాన్నైనా సరే మేం చేయటానికి సిద్ధంగా ఉన్నాం, స్వామి యొక్క అండదండలు మాకు ఉంటాయి అని నమ్మి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతి నిర్విఘ్నంగా రోజుకి 1000 మందికి భోజనాలు ఈనాడు అందుతున్నాయి అక్కడ. ఇదే కాకుండా కలకాలము ఈ సేవ కొనసాగడానికి తగినటువంటి వనరులు కూడా భగవాన్ శ్రీ సత్యసాయి వారికి అందించారు. నమ్మకం అంటే అట్లా ఉండాలి. నమ్మకానికి మరొక్క ఉదాహరణ చెప్పి నేను విరమిస్తాను. మీకు విశాఖపట్నంలో ఉండేటటువంటి యువకులంతా కలిసి స్వామి ఎన్నో గ్రామాలకి వాటర్ ప్రాజెక్టులు ఇచ్చారు కదా, ఇక్కడ మనం కూడా మన చేతనైనంతలో కొన్ని గ్రామాలకైనా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి అనంతగిరి కొండలలో ఉండేటటువంటి గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వాలని సంకల్పించి అక్కడికి వెళ్లారు. అక్కడ పాపం సరి అయినటువంటి నీటి సదుపాయం లేక పశువుల్లో పశువుల్లాగా అక్కడ జీవిస్తున్నారు పాపం అక్కడ గిరిజనులందరూ. సరే, వారికి మంచినీళ్ళు ఇవ్వాలని అనుకున్నారు. గాలిపాడు అనేటువంటి ఒక గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వనే సంకల్పంతో వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది గిరిజనులతో కూడి ప్రశాంతి నిలయం వచ్చారు. భగవాన్ బాబా దర్శనమిస్తూ, మీకేం కావాలి బంగారు అని ఆ గిరిజనులను అడిగారు. మాకు మంచినీరు కావాలి స్వామి అన్నారు వాళ్లు. సరే, అక్కడ ఒక బావి తవ్వండి బంగారు అని మన యువతకి చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి. మనవాళ్లు వెంటనే స్వామి యొక్క ఆజ్ఞ తీసుకుని అక్కడికి వెళ్లి, అక్కడ ఆ గ్రామంలో కొండ శిఖరాన్న ఉంది గాలిపాడు గ్రామం. సుమారు 3-4 వేల అడుగులు ఎత్తునున్నది, అన్నీ బండరాళ్లు. ఆ తవ్వేవాళ్లంతా వచ్చి, బాబు ఈ బండలలో ఈ కొండ శిఖరాన్న నీరెక్కడైనా పడుతుందా? మీరు అనవసరంగా డబ్బు వృధా చేస్తున్నారు అన్నారు. ఈ ప్రయత్నం విరమించుకోండి అని చెప్పారు. మేము ఈ ప్రయత్నం విరమించుకోము. ఎందుచేతనంటే భగవాన్ శ్రీ సత్యసాయి మా దేవుడు మాకు చెప్పాడు ఇక్కడ బావి తవ్వమని అన్నారు. సరే మీ ఇష్టమన్నారు. తవ్వటం మొదలుపెట్టారు. ఒక 25 అడుగులు తవ్వారు, కాని ఒక్క చుక్క నీటి జాడ కూడా కనిపించలేదు. అయ్యా మేం చెప్పాం కదా అన్నారు. సరే ఇక మేం తవ్వమని ఆ బృందం అంతా వెళ్ళిపోయినారు. మరొక బృందాన్ని తీసుకొచ్చారు. వారు మరొక 25 అడుగులు తవ్వారు. తవ్విన తర్వాత అప్పటికీ నీరు పడలేదు. అక్కడ చేపరాయి పడింది, షీట్ రాక్ అంటారు. ఈ చేపరాయి పడిపోయిందండి, ఇంకా నీరు రావటం అసాధ్యము అని చెప్పి వాళ్లు కూడా వెళ్ళిపోయారు. ఏం చెయ్యాలి? మా యువకులంతా కూడా ఏం చేశారంటే, స్వామి భగవంతుడు ఆయన చెప్పినటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఒకరోజు అంతా 24 గంటలు హాయిగా భగవాన్ దివ్యనామస్మరణ చేస్తూ ఆ బావి చుట్టూ ప్రదక్షిణం చేశారు. అందులో విభూతి వేశారు. మర్నాడు రాళ్లు కొట్టేవాళ్ళని తీసుకొచ్చి 1-2 అడుగులు రాయి మాత్రమే కొట్టండి అన్నారు. ఒకే 2 అడుగులు రాయి కొట్టారు. అందులోంచి గంగాఝరీ ప్రవాహంలా అద్భుతమైనటువంటి జల ఉద్భవించి 27 అడుగుల నీరు 5 గంటల్లో నిండిపోయింది. ఇప్పుడు అనేక గ్రామాలకి మంచినీరు ఇస్తోంది. ఆ గిరిజనులందరూ కూడా, మాకు దేవుడు మంచినీళ్ళు ఇచ్చారండి, ఆ దేవుడు ప్రారంభోత్సవం చేస్తేనే మంచినీళ్ళు తాగుతామన్నారు. కాని స్వామి ప్రారంభోత్సవం ఎట్లా చేస్తారు? సరే, ఒక చక్కనటువంటి ఒక ప్లేక్ తయారు చేసుకున్నారు వాళ్లు. తయారు చేసుకుని ప్రశాంతి నిలయం పట్టుకొచ్చారు. భగవాన్ దర్శనానికి వస్తూనే, ఆ ప్లేక్ ఇవ్వండి బంగారు, నేను బ్లెస్ చేస్తానని చెప్పి దాన్ని దీవించి ఆశీర్వదించారు. ఆ తర్వాతే ఆ గిరిజనులందరూ కూడా ఆ బావిలో మంచినీళ్లు తాగటం ప్రారంభించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి పరమపురుషుడు భగవాన్ శ్రీ సత్యసాయి. అందుచేత మనం ఎప్పుడూ కూడా స్వామి సాక్షాత్తు రావణాసుర సంహారం చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి, గోవర్ధనికి రెత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారమునటువంటి స్వామి నా స్వామి అని హృదయపూర్వకంగా విశ్వసించి స్వామి యొక్క దివ్యనామస్మరణ చేస్తే మన కన్న తల్లిల కంటికి రెప్పల అనుక్షణము కాపాడి మన రక్షించే దేవాదిదేవుడు భగవాన్ శ్రీ సత్యసాయి. జై సాయిరాం.
ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమం మనందరికీ అందించిన సందేశాన్ని శ్రోతలందరూ గ్రహించారు కదూ. మనస్సుకు హత్తుకునే అనుభవాలతో ఎంతో చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించిన శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారికి శ్రోతలందరి తరపున మా ధన్యవాదాలు. మనందరం సాయీశునిపై అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించుకుని నిత్యం వారి ప్రేమకు పాత్రులం కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను listener@radiosai.org ఈమెయిల్ ద్వారా పంపగలరు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:17. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనయ్యుండండి. జై సాయిరాం.